pasa. Yo le doy un beso. Yo le creo que puede ser. దైవజ్ఞాన సమాజంలో సభ్యులకి దైవజ్ఞానం ఎలా బోధించాలి అనేటటువంటిది ఈరోజు మీకుంటే కాన్ఫరెన్స్ టైటిల్. మీరందరూ లెక్చరర్స్, మీరు మిగతా వాళ్ళకి దైవజ్ఞానం బోధించాలి, ఎలా బాగా బోధిస్తే బాగుంటుంది అనేటటువంటి చర్చ. మనం ఇంకొకరికి బోధించేటప్పుడు మొదటి ఉద్దేశం ఏంటంటే నాకు నేను బోధించుకోవాలి, ఇంత విషయం నాకు తెలియాలి పూర్తిగా. పెరిఫెరల్ పైపైన కాకుండా లోతుగా తెలియాలి. ఆ లోతుగా తెలిసిన విషయాన్ని స్పష్టంగా కూలంకషంగా అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తే వినేవారు అర్థం చేసుకుని ఈ జ్ఞానాన్ని మిగతా వారికి ఇదే విధంగా స్పష్టంగా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. నేర్చుకునేటప్పుడు ఏమాత్రం కాస్త డౌట్స్ ఉందా, కన్ఫ్యూజన్ ఉందా, మిగతా వాళ్ళకి కూడా డౌట్స్ కన్ఫ్యూజన్స్ మనం క్యారీ ఆన్ చేసుకుంటాం. కాబట్టి నేర్చుకునేటప్పుడే క్లారిటీతో నేర్చుకోవాలి, ఇది ముఖ్యమైన ఉద్దేశం. సాధారణంగా లెక్చరర్ అంటే ఒక కాలేజీలో ఏదైనా ఒక విషయం మీద ప్రసంగం చేయాలంటే ముందు ఇంట్లో కొంచెం ప్రిపేర్ అవుతారు. బహుశా ఒక 4-5 సంవత్సరాలు అదే సబ్జెక్ట్ మీద కనుక లెక్చర్ ఇవ్వాల్సి వస్తే ప్రిపరేషన్ ఎక్కువ అవసరం లేదు. కానీ విషయం అదే చెప్తూ ఉన్నా ప్రతి సంవత్సరం కూడా ఆ విషయంతో పాటు ప్రస్తుత కాలమైన పరిస్థితులకు అనుగుణంగా తన లెక్చర్ని మార్చుకుంటూ చెప్పగలగాలి. అలా కాకుండా ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఒకే విషయం మీద లెక్చర్ ఇచ్చేటప్పుడు ఒకే ఉదాహరణలు ఇస్తే వినేవాళ్ళకి అంత బాగోదు. అందువల్ల మనల్ని మనం అంటే మనం అందరం లెక్చరర్స్ అనుకుంటున్నాం కాబట్టి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నాలెడ్జ్. కాలేజీలో చెప్పే విషయానికి దైవజ్ఞాన సమాజంలో చెప్పే విషయానికి ముఖ్యమైన ఒక తేడా గమనిద్దాం. నేను ఫిజిక్స్లో కనుక ఒక పాఠం చెప్తే ఉదాహరణకి కైనమాటిక్స్ చెప్పాలి, U=U+8, V²-V² = S² UT+R² ఇది అక్కడ నుంచి టాపిక్స్ మొత్తం అన్నీ కూడా పేజ్ నెంబర్తో సహా అచ్చు తప్పులతో సహా మొత్తం వరుసకి అన్నీ చెప్పేస్తాను. కానీ చెప్పేసినందువల్ల నాకు జీతం వస్తుంది తప్ప ఆ విషయంలో నాకు పూర్తిగా ఒక ఆత్మ ఆనందం కలగదు. శాలరీ వస్తుంది, కానీ దివ్యజ్ఞాన సమాజ వస్తు విషయాన్ని కనుక మిగతా వాళ్ళకి బోధించాలంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే ఆ విషయంలో నేను తన్మయత్వం చెందాలి, పూర్తిగా అందులో నేను మునిగి తేలాలి. త్రికరణశుద్ధిగా ఆ వస్తువు ఆ విషయం నాకు పూర్తిగా అంతర్గతంగా అవగాహన అయ్యి నేను దాన్ని జీవితంలో పాటించగలిగితేనే ఆ విషయం నాకు తెలిసినట్టు లెక్క. లేకపోతే ఫిజిక్స్లో చెప్పినట్టే ఇక్కడ కూడా ఆ టీసాబెల్ సొసైటీలో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దీనికి ఇన్ని మీటింగ్స్ పెడతారు, దీనికి ఇది అని చెప్పి కరెక్ట్గా చెప్పుకుంటూ పోతే మంచి ఆరేటర్షిప్ ఉంటుంది, మంచి ప్రసంగం చేసేటటువంటి వ్యక్తి ఉపన్యాసకుడు అనే పేరు వస్తుంది. కానీ దానివల్ల వినేవాళ్ళకి అతనికి కూడా ఏ ఉపయోగం ఉండదు. ఇవన్నిటికీ ముఖ్యమైన గమనిక మీరు ఆలోచించండి. సో ఒక దైవజ్ఞాని అయినటువంటి సభ్యుడు ఇంకొక సభ్యుడికి దివ్యజ్ఞానం బోధించాలి అంటే మొట్టమొదట తనకు తానుగా దివ్యజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. వాట్ ఈజ్ థియాసఫీ? డెఫినేషన్ ఒకటే తెలుసుకోవడం కాదు లెక్క, ఆ నిర్వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. డివైన్ విజ్డమ్, బ్రహ్మజ్ఞానము, దివ్యజ్ఞానము రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు థియాసఫికల్ సొసైటీ స్టార్ట్ చేయడానికి కారకులు బాహ్యంగా ఇద్దరు, అంతర్గతంగా ఇద్దరు ఉన్నారు. మాస్టర్స్ అంటాం, అంతర్గత అధ్యక్షులు. కానీ వారి గురించి మనకి ఎక్కువ తెలియదు. ఏదో అడపాటడపా కాస్త ఇక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడమే తప్ప వాటి గురించి ఎక్కువగా మనం ఆలోచించడం, ఎక్కువగా నలుగురిలో చెప్పడం కూడా మంచి పని కాదు. పూర్తిగా తెలియని విషయం ఎందుకు చెప్తాం? కానీ అసలు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడానికి కారకులైనటువంటి బ్లవెట్స్కీ, ఆల్కాట్, వీళ్ళ గురించి జీవిత చరిత్ర మనకి కొంతైనా తెలిసి ఉండాలి. లెక్చరర్స్గా తర్వాత ముఖ్యంగా దివ్యజ్ఞాన సమాజానికి ఒక సూత్రం కట్టుబడి ఉంది. అదేమిటంటే మొత్తం విశ్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఒక ప్రణాళిక ఉంది, డివైన్ ప్లాన్. ఈ ప్రణాళిక ఉందని నేను పూర్తిగా నమ్ముతున్నానా లేదా, ఇది మొదటి ప్రశ్న. నేను నమ్మట్లేదు అనుకోండి, నేను ఇందాక చెప్పినట్టే ఫిజిక్స్లోనో మ్యాథమెటిక్స్లోనో ఒక ఫార్ములా చెప్పినట్టు ఉంటుంది తప్ప నేను అందులో మునిగి తేలను. మునిగి తేలడం అంటే నా అంతరంగంలో ఈ విషయం లోతుల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా అక్కడ కూర్చుంది. అంటే నేను మాట్లాడినా, ఏ పని చేసినా, చేయకపోయినా నాకుండే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే థియాసఫికల్ సొసైటీ అనేటటువంటి ముఖ్యమైన ఉద్దేశానికి నేను 100% కట్టుబడి ఉన్నాను. అప్పుడు లెక్చర్ బాగుంటుంది, లెక్చర్ ఇంకో విధంగా కూడా బాగుంటుంది. ఎలా అంటే ఈ విషయాన్ని కూలంకషంగా లోతుగా నేను కట్టుబడి ఉండకపోయినా కూడా పెద్ద ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చెప్పినట్టు కంఠస్థం చేసి బయటికి చెప్పేస్తే అందులో మధ్యలో కొన్ని సంస్కృత శ్లోకాలు లేదా ఇంగ్లీష్లో కొన్ని పుస్తకాల్లో ఉండే రిఫరెన్సెస్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీడికి ఏదో కాస్త చాలా ఎక్కువగా ఉన్నట్టుంది, బాగా విజ్ఞానవంతులు అయి ఉండొచ్చు అని అందరినీ వాక్చాతుర్యంతో లోపరుచుకునేటటువంటి గుణం రావచ్చు. అది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా నేను అంటే ఒక లెక్చరర్గా ఈ దివ్యజ్ఞానం అనే దాంట్లో పూర్తిగా నా జీవితాన్ని మలుచుకోవాలి. అది లేకపోతే మిగతా వాళ్ళకి చెప్పడానికి మనకి అర్హత లేదు. అర్హత లేని వాళ్ళు పాఠాలు చెప్తే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు టీచర్ కనుక క్వాలిఫికేషన్ లేకపోయినా, చెప్పాలనేటటువంటి ఉద్దేశం లేకపోయినా వాళ్ళ చేత పాఠం చెప్పిస్తే పిల్లలు నేర్చుకోలేరు. ఇక్కడ దివ్యజ్ఞాన సమాజ సభ్యులు అందరూ కూడా దివ్యజ్ఞానంలో పిల్లలే, మేము కూడా పిల్లలే. గడిచి 4 సంవత్సరాల నుంచి వచ్చి పెరిగినటువంటి పిల్లలు అంతే. ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజానికి మూలమనేటువంటి 2 స్తంభాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి కర్మ సిద్ధాంతం, ఇంకొకటి పునర్జన్మ సిద్ధాంతం. ఇవి నేను సిద్ధాంతాలుగా నమ్ముతున్నానా లేదా ఆచరణలో పెడుతున్నానా? కర్మ, పునర్జన్మ కనుక మనం వాటిని విడిచిపెట్టేస్తే దివ్యజ్ఞాన సమాజం యొక్క వాంగ్మయం లిటరేచర్ ఏదైతే ఉందో వాటిని లెక్చరర్గా మనం మిగతా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అంటే ముందు నేనున్న పరిస్థితిలో కర్మదేవతల నుంచి ఈ జన్మకి నాకు ఎంత కర్మ సంప్రాప్తించింది, దాన్ని సంతోషంగా నేను ఎంత బాగా నిర్వర్తించగలుగుతున్నాను అనేది త్రికరణ శుద్ధికి ముందు మనసా వాచా కర్మణ చేసి చూపించాలి. పైపైన కబులు చెప్పే లావల ఇలా చేస్తే అప్పుడు నెచ్చుకలుగా ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు మనం ఏ టాపిక్ మీద మాట్లాడినా కూడా దానికి బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుంది. లేకపోతే చదువుకుంటూ పోవడమే పేజీలు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ రెండు మూల స్తంభాలను ఉపయోగించి దివిజ్ఞాన సమాజం ఏం చేసిందంటే, కొన్ని సందర్భాల్లో భగవద్గీత, రామాయణం, పురాణం, ఇతిహాసాలు, వేదాలు వీటన్నిటినీ మనకి రిఫరెన్సెస్ చూపిస్తూనే మనకి తూర్పు దేశాల్లో ఉండేటటువంటి జ్ఞానాన్ని పశ్చిమ దేశాలకి ఈ జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి అనేటటువంటి ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఈస్ట్ టు ది వెస్ట్. ఇక్కడ చాలా పిల్లవాడిని కూడా మనం ఇంత మాట్లాడుతూ ఉంటాం, ఏమైనా చెప్పిన పని ఏమైపోతే నీ కర్మ ఎలా కాలి ఏమిటో అంటాం. ఏదో తెలిసినట్టుంటాడు పిల్లవాడి కర్మ అంటే, పెద్దవాళ్ళగా మనకు పూర్తిగా తెలిసిన కర్మ అంటే ఇది మంచి క్వశ్చన్. దాని ఫలం అనేది అందరికీ తెలుసు, కానీ వెస్ట్లో ఈ పదాన్ని ఉపయోగిస్తే వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు. సో లా ఆఫ్ నెసెసిటీ అనే దాన్ని కర్మకి పునర్జన్మకి ఏ విధంగా లింకప్ చేయాలో ఒక లెక్చరర్కి పూర్తిగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మన ఆడియన్స్ ఎలా ఉంటారంటే, హిందూ ధర్మంలో చెప్పినటువంటి విషయాన్ని నేను నమ్మను అని ఒక దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు ఈ మీటింగ్లో కూర్చున్నాడు. మీరు కర్మ గురించి, పునర్జన్మ గురించి మాట్లాడదలుచుకున్నారు, మీరు ఆ పదాలు ఉపయోగించండి అని ఎవరన్నా అన్నారనుకోండి, మీ లెక్చర్ అక్కడితో స్టాప్. పబ్లిక్ లెక్చర్ ఎలా మనం అడ్రస్ చేయాలి అనేది కూడా వారు అడిగారు. అందులో సమాజానికి సంబంధించిన సభ్యులే మాత్రమే ఉంటారు అనుకోవద్దు, దాని వారు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బుద్ధిస్ట్ ఉంటారు, సిక్స్ ఉంటారు, రకరకాల రిలీజియన్స్ ధర్మ ఉండొచ్చు, కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా నేనే కర్మని పునర్జన్మని ఒక ప్రయోగశాలగా తీసుకుని సత్యాన్వేషణ కోసం నేనే ప్రయత్నం చేస్తున్నానేమో కూడా అయినా దాని సంగ్రహంగా మనం అర్థం చేసుకుని మిగతా వాడికి బోధించాలి, కానీ పైపైన చెప్తే లాభం లేదు. అందువల్ల మనకు ఉండేటటువంటి స్టెప్స్ ఏంటంటే, లెక్చరర్గా మనం సక్సెస్ఫుల్గా ముందు అందరికీ మనం బోధించాలనుకుంటే డిసాబిలిటీ సొసైటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు గమనించాలి. ఉద్దేశం సౌభ్రాత్రం అంటే వచ్చేది ఆచరణలో చేసి చూపించాలి. ఒక సునిశ్చితమైన పాయింట్ ఏమిటంటే, మనం చెప్పేటప్పుడు కులం, మతం, భాష వీటికి అతీతంగా సౌభ్రాత్రం ఉండాలి అనేటువంటి మొత్తమైన సూత్రం చూపిస్తూ ఉంటుంది. సొసైటీకి వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి మెలుగుతుంటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఉండేటటువంటి మిగతా లక్షణాలు సాధారణంగా మనలోంచి బయటికి వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఇందాక మీకు చెప్పింది ఏంటంటే, మన త్రికరణ శుద్ధిగా అంటే ఏది ఆలోచిస్తున్నామో అదే చెప్పాలి, ఏది చెప్పామో అదే చేయాలి, ఇది ముఖ్యం. ఇక్కడ ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి, నా ధర్మం ప్రకారం నేను కొన్ని సూత్రాలు నమ్ముతాను, కానీ ఇంకో ధర్మం ప్రకారం వేరే వాళ్ళు నమ్ముతారు. వారు కూడా సభ్యులే, నేను సభ్యులే. అటువంటి సందర్భంలో మేము వారిని ఏ విధంగా గౌరవించాలి అంటే, సౌభ్రాత్రం అనేది అందువల్లే చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒకే ఇంట్లో ఒక అన్న తమ్ముడు లేదా అక్క చెల్లి ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ అభిప్రాయ భేదాలు అభిప్రాయ భేదాలతోనే వారు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎంత గట్టిగా ఉంటాయంటే అభిప్రాయ భేదాలు భౌతికంగా ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం కూడా మనకు సహాయం. బహుశా ఒక అన్న తమ్ముడు కొట్టుకోకుండా ఒక ఇంట్లో ఉన్నారు అంటే అది ఆశ్చర్యకరమే. కానీ ఎందుకు తెలిసి ఉంటున్నాం? అతను అన్నగారు లేదా మా తమ్ముడు మా చెల్లెలు అంటే సౌభ్రాతం అనేటటువంటి అక్కడ రక్తానికి సంబంధించిన విషయం అని చెప్పి మనకు ఒక అపోహ. ఇక్కడ సమాజంలో దివ్యజ్ఞాన సమాజంలో మొట్టమొదటి సూత్రం ఏమిటంటే మన దైవీ ప్రణాళిక లేదా డివైన్ ప్లాన్ ప్రకారం ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుందని పూర్తిగా మనం నమ్ముతున్నాం కాబట్టి మన మూలం ఒక టైం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక ప్రాంతం కానీ ఒక భాష కానీ ఇంకొక ధర్మం కానీ ఇది అర్థం చేసుకోవడానికి అడుగుతారు. ఇది లెక్చరర్గా పూర్తిగా నమ్మాలి. డౌట్స్ రావచ్చు, క్లారిఫై చేసుకోవడం కోసం పుస్తకాలు పెట్టవచ్చు, వేరేవాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. అందులో ఈ ప్రస్తుత యుగంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అడ్డు ఏమీ లేదు, రకరకాల సోర్సెస్ ఉన్నాయి. మనసులో లెక్చరర్ ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దివ్యజ్ఞాన సమాజ సభ్యుణ్ణి అని అనుకున్న వెంటనే సమాజం కోసం నేను పనిచేస్తున్నాను. ఈ సమాజాన్ని స్థాపించింది ముఖ్యంగా మహాత్ములు, వారి ప్రేరణ ద్వారా బాహ్య అధ్యక్షులు ఇక్కడ లెవెట్స్కి ఆల్కాట్ వారు ఈ సమాజాన్ని స్థాపించారు. అంటే నేను చేసేటటువంటి సేవ ఎవరి కోసం సేవ చేస్తున్నాను అంటే నా కోసం కాదు, మహాత్ముల కోసం. ఆ సేవ మహాత్ముల కోసం కూడా కాదు, వారు ఒక ప్రణాళిక ప్రకారంగా మహాత్ములయ్యారు. కాబట్టి ఏమిటి, ఈ సేవ మానేవాడి కోసం. అందువల్ల శ్రీ సాంకుల సొసైటీ ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్ బట్ ఫర్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మానవాళి ప్రగతి కోసం. నేను ఏదో ఎక్కువ ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని కానీ లేదా ఉచ్చ స్థితిలో అందరికంటే ఎక్కువగా ఉండాలని కానీ ఉద్దేశం అది కాదు. ఇది పూర్తిగా మనకి జీర్ణించుకోవాలి. దెర్ ఈజ్ నో రిలీజియన్ హయ్యర్ దాన్ ట్రూత్ అన్నారు సత్యాన్ని ఆస్తి పరో ధర్మ. ఇక్కడ ఇంగ్లీష్లోనూ ఇక్కడ సంస్కృతంలోనూ ఉంటుంది. సత్యం కంటే ఏ ధర్మం పెద్ద గొప్పది ఏం కాదని, అందువలే సౌభ్రాతం కరెక్ట్ అని. సెకండ్ ఆబ్జెక్ట్లో మనం కంపారిటివ్ స్టడీ చూపిస్తాం, సైన్స్ రిలీజియన్ ఫిలాసఫీ. అంటే సాధారణంగా ఒక ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ ధర్మ ప్రబోధకులు ఏం చెప్తారో దాన్నే మిగతా వారికి బోధిస్తుంటారు. అంటే అక్కడ ప్రశ్నలు వేసేటటువంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ దివ్యజ్ఞాన సమాజంలో అలా కాదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే వెంటనే ఒక డౌట్ వస్తుంది, అది మీరు నమ్మాలా నమ్మకూడదా. డౌట్ వచ్చినప్పుడు క్లారిఫికేషన్ కోసం ఏమన్నా అడగాలి లేదా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెరిఫై చేసుకోవాలి. ఇది సైంటిఫిక్ టెంపర్ అంటారు. అంటే ఏదో ఒక ఉత్సాహం నాలో ఉంది, ఉత్సాహంతో పాటు నేను శాస్త్రీయంగా దాన్ని తెలుసుకోవడానికి కొంత జిజ్ఞాస నాలో ఉంది, దానికి కావాల్సిన తాత్విక దృష్టి కూడా ఉంటే ఈ మూడు కలిపితే అప్పుడు దివ్యజ్ఞానం అర్థం ఉందని చెప్పారు. రెండో దాంట్లో మూడో దాంట్లో ఇన్వెస్టిగేట్ ది హిడెన్ పవర్స్ లేటెంట్ ఇన్ ది మ్యాన్ అని చెప్పారు. ఇది ఒకటి నుంచి రెండు, రెండు నుంచి మూడు వరుసకి వస్తాయి. అసలు ఫస్ట్ పాయింట్ మనం ఎక్కడైతే ఆగిపోయామంటే ఈ సౌభ్రాతం దగ్గరే. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇంట్లో భర్తకి భార్యకి ప్రాబ్లం, తల్లికి తండ్రికి లేదా అన్నకి తమ్ముడికి, ఇవన్నీ అభిప్రాయ భేదాలు. దీనివల్ల చాలా చెప్పుకోలేనంత చెప్పుకోకూడనంత విభేదాలు కూడా ఏర్పడడం, వాటికి భౌతికంగా దాడులు చేసుకోవడం, కోర్టులకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు ప్రణాళిక అంటే ఏమిటో తెలియదు. డివైన్ ప్లాన్ అనేది ఉంది, అందులో ఒక చిన్న రేణువుగా నేను పనిచేస్తున్నాను అనే విషయం తెలియకపోవడం వల్ల, తెలిస్తే ఎవరి బట్టుకు వాడు అందులోంచి విత్తురాయిపోతారు, పీస్ అండ్ హార్మోనీ వస్తుంది. అంటే ఇక్కడ ఒక మెడిటేషన్ కూర్చున్నారనుకోండి, మెడిటేషన్ ఎలా చేస్తున్నారనేది ప్లవశ్రీ గారు కూడా డయాగ్రామ్ నుంచి చెప్పారు. ఇది లెక్చర్గా మీకు తెలిసి మనం మెడిటేషన్ చేస్తూ ఒక లెక్చర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చెప్పినటువంటి లెక్చర్లో కొన్ని పాయింట్స్ కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, మీరు ఇలా చెప్పారు ఏంటంటే మాకు నచ్చదు అని చెప్పచ్చు. అప్పుడు యాజ్ ఎ లెక్చర్గా మన డ్యూటీ ఏంటంటే ఇది నా సొంత అభిప్రాయం కాదు, బ్లవెట్స్కి గారు మెడిటేషన్లో ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారంగా ఇలా చెప్పారు, నాకు ఈ విధంగా అర్థమైంది, ఈ సత్యాన్ని మీరు ఇంకో కోణంలో చూస్తే ఇంకో విధంగా కనుక మీకు అర్థమైతే మీరు చెప్పండి నేను వింటాను తప్పేంటి ఇందులో జీవో ఎక్కడ ఉంది అంటే అప్పుడు సత్యాన్వేషణ కోసం మనం అందరూ పాటిస్తున్నామే తప్ప ఎవరు కూడా మన ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నాం అనేటటువంటి ఇన్సల్ట్ ఫీల్ అయితే చేయగలే కానీ కాలేజీలో లెక్చరర్ దగ్గరికి ఎవరైనా కుర్రాడు వచ్చి సార్ మీరు చెప్పింది తప్పు అని ఎవరైనా అన్నాడు అనుకోండి వెంటనే లెక్చరర్ పాపం వస్తుంది నువ్వెవరైనా నాకు చెప్పడానికి పిల్లొచ్చి గుడ్డు ఎదిరించాడు ఈ సాయంత్రం మనకు ఎప్పటితో తెలుసు నిజంగా కదా పిల్లవాడు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉంటే ఇది ఒప్పుకోవడానికి అహం ఎందుకుంటావు కానీ బహుశా పిల్లవాడు చేసిన తప్పు ఏంటంటే పిల్లలందరూ ఎదురుకుండా టీచర్ని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడడం తప్పేమో వాడికి తెలియదు కాబట్టి కానీ టీచర్గా ఏం చేయాలి అతను చాలా జాగ్రత్తగా ఒక ఫ్యాకలీ మైండ్ తోటి సాఫ్ట్గా నువ్వు చెప్పేది కూడా కన్సిడర్ చేయొచ్చు నేను మీతో తర్వాత మాట్లాడతాను క్లాస్ అయిన తర్వాత మనం ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తున్నామను లేదా మన్నాడు మాట్లాడతాను అతను కొంచెం ఒప్పిస్తాను అతనిలో కానీ నిజంగా పాయింట్ ఉంటే లెక్చరర్ ఒప్పుకోవడంలో ఏం తప్పు లేదు నా స్వానుభవం ఏంటంటే నేను పూర్తిగా నేర్చుకున్నది పిల్లలు పాఠాలు చెప్పేటప్పుడే డిగ్రీలు పీజీ చదివేటప్పుడు ఎక్కువగా నేర్చుకోలేదు పిల్లలు పాఠాలు చెప్పేటప్పుడే నేను ఎక్కువ నేర్చుకున్నాం తప్పే కదా ఎన్నో ప్రశ్నలు వస్తాయి వాటి జవాబుల కోసం వెతకాలి ఎందుకు వెతకాలంటే నాకు నిన్నటి వరకు జవాబు తెలియదు నాకు తెలియదు అని చెప్పడానికి నాకు అహం అడ్డొస్తుంది అందువల్ల ఏం చేస్తానంటే ఏదో సోర్స్ తోటి వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ మొన్నాడు బాబు నువ్వు చెప్పింది ఇది రైట్ ఇది తప్పు ఇలా చేస్తే బాగుంటుంది చెప్తాను సో దివ్యజ్ఞాన సమాజంలో మీరు కనుక లెక్చరర్గా కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ముందు కంటెంట్ తెలియాలి కంటెంట్ తెలియడానికి ఒక పెద్ద లిస్ట్ ఉంది కానీ మినిమం నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే కొన్ని ఉంటాయి 3 జ్యూయల్స్ ఉన్నాయి హెడ్ ఫీట్ ఆఫ్ ది మాస్టర్ ఒకటి లైట్ ఆన్ ది పాత ఒకటి వాయిస్ ఆఫ్ సైలెన్స్ 3 వీటితో పాటు లైట్ ఆన్ ది పాత్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది మాస్టర్ మాస్టర్స్ అండ్ ది పాత్ ఒకటి కీ టు థియాసఫీ ఒకటి టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ 7 బాడీస్ మినిమం బేసిక్ లిటరేచర్ కొంత చదువుకోవాలి చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి నాకు ఎవరో చెప్పారంటే సీక్రెట్ బ్యాటింగ్ చదివితే థియాసఫీ మొత్తం అంతా వచ్చేస్తుందిగా అది మొదలుపెట్టి చదువుతామంటే అది అంత సులభం కాదు కొంతముందు ఈ చిన్న చిన్న చదువుకుంటూ వెళ్తే అప్పుడు దాంట్లో వెళ్ళడం మంచిది కంటెంట్ కనుక తెలిసింది అనుకోండి అప్పుడు చెప్పేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కంటెంట్ తెలియకపోతే ఏదో ఆ అరగంట గంట ఇచ్చినటువంటి టైంని మొత్తానికి నేను వచ్చాను 4 మాటలు మాట్లాడాను వెళ్ళాను అని పేరు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప మీటింగ్ అయిన తర్వాత ఈయనేం చెప్పాడే అనేటటువంటి ఒక భావన సులభమైన భావన వస్తుంది తప్ప నేను మళ్ళీ చెప్తే బాగుంది కదండి అనే భావన రాదు అందువల్ల కంటెంట్లో డెప్త్ చాలా ఇంపార్టెంట్ తర్వాత లెక్చరర్గా మనం చేయవలసిన కొన్ని ఇంపార్టెంట్ పనులు ఏంటంటే ప్రతి లాడ్జిని ఆర్గనైజ్ చేసేటటువంటి వాళ్ళకి మనకు సపోర్ట్ ఇవ్వడం వాటికి మన గైడెన్స్ ఇవ్వడం ముందు మనకి